ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमां देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरये नष्टप्रायेषु वभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी मूकां करोति वाचालां पंगुं लंगयते गिरे यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणां परमानंदमाधवां श्री चैतन्य ईश्वरं। रीडिंग फ्रॉम श्रीमद् भागवतम कैंटो 11 चैप्टर 7 टेक्स्ट 6 चैप्टर एंटाइटल लॉर्ड कृष्णा इंस्ट्रक्ट सुधव। त्वं तु सर्वं परित्यज्य त्वं तु सर्वं परित्यज्य स्नेहं स्वजन बंधुषु मया वेश्य मनः सम्यक् समदृक् विचरस्वघां त्वं तु सर्वं परित्यज्य स्नेहं स्वजनबन्धुषु मया वेश्य मनः सम्यक् समदृक् विचरस्वघां त्वं तु सर्वं परित्यज्य स्नेहं स्वजनबन्धुषु मया वेश्य मनः सम्यक् समदृक् विचरस्वघां। ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदांतिकं। नमावोम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वांछाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। మనం శ్రీమద్ భాగవతము ఏకాదశ స్కందము అధ్యాయం 7 శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఉపదేశం కావించుట అనేటువంటి అధ్యాయం నుంచి శ్లోకం సంఖ్య 6ని మనం చర్చించుకుంటున్నాము. త్వం తు సర్వం పరిత్యజ్య స్నేహం స్వజన బంధుషు మయావేశ్య మనస్సమ్యక్ సమదృక్ విచర స్వగాం. ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే ఉద్ధవుడికి మరింత ఎన్లైటన్మెంట్ చేస్తున్నాడు. ఇంతకుముందు శ్లోకాల్లో కృష్ణుడు ఏం చెప్పాడు అని అంటే కలియుగం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి రూపము యుగము, కలహాలు, కపటత్వము, మోసము, పగ ప్రతీకారాలు ఇవన్నిటితో కూడుకున్నటువంటి నిలయం ఇది కలియుగము. ఇది రాకముందే నువ్వు నీ యొక్క లీలలన్నింటినీ కూడా అనంటే నువ్వు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నువ్వు పూర్తి చేసుకొని నువ్వు భగవద్ధామానికి తిరిగి వచ్చేసే అనేసి కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు. సో చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటిది నువ్వు రావాలి అని అంటే దానికి కావాల్సినటువంటి లక్షణం ఏమిటి? రావాలి అంటే భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఏమి? మొట్టమొదట ఇక్కడ ఈ శ్లోకంలో ఇమీడియట్లీ చెప్తున్నాడు నువ్వు రావాలంటే రావాలనుకుంటే సరిపోదు, దానికి నువ్వేం చేయాలి? యూ షుడ్ కంప్లీట్లీ గివ్ అప్ ఆల్ అటాచ్మెంట్ టు యువర్ పర్సనల్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ మీ. మొట్టమొదట బంధనాలను వదులుకోవాలి. బంధనాలను వదులుకుంటే అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళొచ్చు. బంధనాలు పెట్టుకునేసేసి తెలుగులో చెప్తారు కదా అవ్వా కావాలా బువ్వా కావాలంటే కాదు. కృష్ణుని కావాలంటే ఖచ్చితంగా జ్ఞానము వైరాగ్యము రెండు అత్యంత అవసరమైనటువంటిది. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు కూడా వైరాగ్య విద్య నిజభక్తి యోగ, నిజమైనటువంటి భక్తి ఏమి? వైరాగ్యాన్ని కలిగి ఉండడం. వైరాగ్యం అంటే ఏమిటి? ఫల్గు వైరాగ్యం కాదు, యుక్త వైరాగ్యం. నిర్బంధే కృష్ణ సంబంధే యుక్త వైరాగ్యం ఉచ్యతి. ప్రతిదీ కూడా కృష్ణ సంబంధంగా కృష్ణుడి యొక్క ఆనందం కోసం ఉపయోగించడం అనేటువంటిది నిజమైనటువంటి వైరాగ్యం. మనం మాయవాదుల్లాగా మనము వైరాగ్యం అని అంటే మొత్తం ఈ ప్రపంచాన్ని త్యజించాలి, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్ని త్యజించాలి అనేటువంటిది మన యొక్క వైరాగ్యం కాదు, అది ఫల్గు వైరాగ్యం అవుతుంది. మన యొక్క వైరాగ్యం ఏమిటంటే ఏదైతే ఉందో మన దగ్గర ఉన్నటువంటి మనస వాచ కర్మన, మన దగ్గర ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి పరివారము అన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? త్యజించాలి అని అంటే అందరినీ కూడా కృష్ణ సంబంధంగా ఉపయోగించాలి. త్యజించాలి అని అంటే అందరినీ నేతి నేతి ప్రాసెస్ కాదు మంది. నేతి అంటే ఇది వద్దు ఇది వద్దు ఇది కాదు అనేది కాదు, అన్నిటినీ ఉపయోగించాలి. బట్ దేనికోసం ఉపయోగించాలి? కృష్ణుడి ఆనందం కోసం ఉపయోగించాలి. ఖచ్చితంగా భార్య ఉండాల్సిందే. పెళ్లి చేసుకున్న వాళ్ళు భార్య లేకుండా భార్యను త్యజించడానికి లేదు, ఖచ్చితంగా భార్య ఉండాల్సిందే. పిల్లవాళ్ళు ఉండవలసినటువంటి వారే, వాళ్ళని మనం తిరస్కరించడానికి లేదు త్యజించడానికి లేదు. ఏం చేయాలి వాళ్ళని? కృష్ణుడు యొక్క ఒక ఇంట్లో ఉన్నటువంటి భర్త ఏ రకంగా భావించాలి? కృష్ణుడు నాకు ఈ బాధ్యతనిచ్చాడు. ఏమిటి ఆ బాధ్యత అంటే నా మీద ఆధారపడినటువంటి జీవులందరినీ కూడా ఆయన యొక్క పాదపద్మాలకి బంధన కలిగించడం కోసం నాకు ఈరోజు ఈ తండ్రి అనేటువంటి బాధ్యత లేకపోతే భర్త అనేటువంటి బాధ్యత ఇచ్చాడు అనేటువంటి భావనతో వీళ్ళందరూ కూడా నా వాళ్ళు అనేటువంటి భావన కాకుండా వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క అంశలు అనేటువంటి భావనతో వాళ్ళతో వ్యవహరించినప్పుడు ఆ యొక్క కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టుకొని జీవితాన్ని కొనసాగించినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆ బంధన అనేటువంటిది ఉండదు. మనం చూస్తుంటాం బయట ప్రపంచంలో ఈ బంధన అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. ఈ రోజుల్లో ఎవరో ఒకరు ఏదో ఒక వస్తువుకో ఎవరో ఒక వ్యక్తికో ఎవరో ఒక దానికి బంధన కలిగి ఉన్నారు. బంధన కలిగి లేకుండా లేదు, తల్లిదండ్రుల కన్నా కలిగి ఉంటారు, లేకపోతే తన యొక్క సంతానము పిల్లవాళ్ళ పట్ల అన్నా బంధన కలిగి ఉంటారు, భార్య పట్ల బంధన కలిగి ఉంటారు, లేకపోతే ఇంటి పట్ల గృహం అతో గృహ క్షేత్ర సుతాప్త విత్తైర్ గృహం పట్ల బంధన, బంధువుల పట్ల బంధన, లేకపోతే మన యొక్క వ్యాపారం యొక్క బంధన, లేకపోతే ఏమి లేకపోతే మన యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడం కోసం మన యొక్క శరీరం మీదే మనకు వ్యామోహం ఉంది. మన యొక్క శరీరం అన్ని విధాలుగా బాగుండాలి, శరీరాన్ని ఎంత వీలవుతే అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో దీనికి ఇంద్రియ భోగాలు ఇవ్వాలి అనేటువంటి ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? ఎందుకంటే నేను ఈ దేహం అనేటువంటి భావన అనేటువంటిది మనలో చాలా గాఢంగా ఉంది కాబట్టి, మనకు నేను దేహం అనేటువంటి భావన ఉంది కాబట్టి మనం ఈ శరీరాన్ని పోషించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఒక పక్క మన యొక్క స్నేహితులు మన యొక్క బంధువుల్ని వాళ్ళ పట్ల ఉన్నటువంటి బంధన రాహిత్యంగా ఉండాలి ఉండాలి. అందుకని బంధన రాహిత్యంగా ఉండాలి. ఎట్లా బంధన రాహిత్యంగా ఉండొచ్చు అని అంటే నిర్బంధే కృష్ణ సంబంధే. వాళ్ళందరినీ కూడా కృష్ణుణ్ణి కృష్ణుడితో అనుసంధానం చేయడం ద్వారా మనం బంధన రాహిత్యంగా ఉండొచ్చు. అదే సమయంలో ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ మీ, నా యందు అంటే కృష్ణుడి యొక్క నామ రూప గుణ లీలల యందు మన యొక్క మనస్సుని మనం లగ్నం చేయాలి. అయితే మనకు డౌట్ వస్తుంది అట్లంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు అని అంటే మొట్టమొదట నువ్వు బంధనాలు త్యజించి తర్వాత నా మనస్సుని నా యందు లగ్నం చేయి అంటున్నాడు. ఇప్పుడు ఏది ఫస్ట్ వస్తుంది? అట్లంటే నేను బంధనాలు అన్నింటినీ వదిలిన తర్వాత కృష్ణుడి మీద మనసును పెడతానన్నా, లేకపోతే కృష్ణుడి మీద మనసు పెట్టడం ద్వారా సహజంగా ఈ యొక్క వైరాగ్యం అనేది వస్తుందా? మనసు పెట్టిన తర్వాత వస్తుంది. ఓకే, అదే వాస్తవం. శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం కూడా ఉంది, శ్లోకం గుర్తు రావట్లేదు. వైరాగ్యేన చగృహ్యతే, ఫస్ట్ క్యాంటోలో వస్తుంది. సో దాని యొక్క దాని ఆ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, ఎవరైతే కృష్ణుడి యొక్క పాద పద్మాల వైపుకి అకలంకమైనటువంటి భక్తిని పెంపొందించుకుంటారో అటువంటి వాళ్లకు సహజంగానే జ్ఞానము వైరాగ్యం అనేటువంటిది సహజంగా కలుగుతుంది. మన దానికోసం మనం ప్రత్యేకంగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. అయ్యో నేను దీన్ని త్యజించాలనే, ఇంద్రియ భోగాన్ని త్యజించాలనే, లేకపోతే ఈ బంధనాన్ని ఎట్లా నేను వదులుకునేది అని మనం కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. డివోషనల్ సర్వీస్ ఎంత వండర్ఫుల్, ఎంత కంప్లీట్ అని అంటే, సహజంగానే కృష్ణుడి పట్ల మన డివోషనల్ సర్వీస్ని డెవలప్ చేసుకోవడం ద్వారా సహజంగా ఏమవుతుంది అని అంటే, మన జ్ఞాన వైరాగ్యం అనేటువంటిది సహజంగా కలుగుతుంది. సో దీనికి సంబంధించి మనము శాస్త్రాలు మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనకు భౌతికంగా అర్థం అవ్వడానికి మనకు ఎట్లా ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని మనం పొందడం ద్వారా అధమమైనటువంటి విషయాలు ఎట్లయితే మనకు విరక్తి కలుగుతాయనే దానికి ఒక చిన్న ఉదాహరణ. ఇంతకుముందు రోజుల్లో ఒక 25 సంవత్సరాల క్రిందట దూరదర్శన్, ఈ టీవీ అనేటువంటి కాన్సెప్టే లేదు. సో అది ఇప్పుడిప్పుడు అట్లంటే ఒక 20 సంవత్సరాల క్రిందట అది ప్రవేశించడం జరిగింది. ఎవరో ఊర్లో 30 ఇండ్లకు ఒక ఇల్లులో టీవీ ఉంటుంది. అంతా శని ఆదివారాలు వస్తే అందరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరు వాళ్ళ ఇంట్లో చూసేటువంటి వారు. మెల్లగా ఏమైపోయింది, ఆ టీవీ పోయేసి ఇప్పుడు మెల్లగా ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ లాగా ఒక 10 సంవత్సరాల క్రిందట వచ్చింది. అప్పుడు అందరింట్లో కూడా ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీలు కొనడము పాక పెద్ద మోజుగా ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, దాని తర్వాత కలర్ టీవీ వచ్చింది. సో ఇప్పుడు ఏమంటే, మనకు బ్లాక్ అండ్ వైట్ టీవీ మన ఇంట్లో ఉన్నా కానీ ఎప్పుడైతే మనం ఒక కలర్ టీవీ చూస్తామో, చూడంగానే ఖచ్చితంగా మన ఇంటికి వెళ్ళి మన తండ్రి గారికి చెప్తాం, ఈ నెల జీతం వచ్చేస్తే ఖచ్చితంగా ఈ టీవీ వదిలానా, ఆ కలర్ టీవీలో చూశాను చాలా బాగుంది, అదే చిత్రమే బట్ ఎన్నో రంగులుగా భలే భలే కనబడుతున్నాయి, సో అందుకని ఈ నెల జీతంలో ఎట్లా ఒకటి దాన్ని కొనేయాలి. సో తర్వాత ఏమైపోయింది, ఇప్పుడు ఫ్లాట్రాన్ టీవీ వచ్చేస్తుంది, నేరు గోడకు అతికిచ్చేసేటువంటిది. సో అట్లా ఏమిటంటే, ఉన్నతమైనటువంటి విషయం మనకు ఒకటి దొరికినప్పుడు సహజంగా ఏమవుతుంది అని అంటే, మనకు ఇంకా ఉన్నటువంటి దానికన్నా తక్కువ ఉన్న దాని మీద మన యొక్క ఆకర్షణ అనేటువంటిది మనకి తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎందుకు ప్రపంచమంతా, సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బే జీవితం అని ఎందుకు బ్రతుకుతున్నారు, నా కుటుంబమే నా జీవితం అని ఎందుకు బ్రతుకుతున్నారు, నా స్నేహితుడే నా జీవితం అని ఎందుకు బ్రతుకుతున్నారు, నా ప్రేమికుడు లేకపోతే ప్రేమికురాలే జీవితం అని ఎందుకు బ్రతుకుతున్నారంటే, ఎందుకంటే వాళ్ళకి దానికన్నా మించినటువంటి ఉన్నతమైనటువంటి విషయం వాళ్ళ జీవితంలో లేదు కాబట్టి వాళ్ళు అది లేకపోతే జీవితం లేదని అనుకుంటున్నారు. 1 లక్ష రూపాయలు ఉన్న వ్యక్తి దగ్గర 1 5 రూపాయలు కోల్పోతే అతను బాధపడడు, ఎందుకంటే అతని దగ్గర 1 లక్ష రూపాయలు ఉంది. ఉండేది 5 రూపాయలు, ఆ 5 రూపాయలు పోతుందంటే అతను పూర్తిగా కృషించిపోతాడు. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటిది అదే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనల్ని ఎంతగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని బాగా బ్రెయిన్ వాష్ చేస్తారంటే, ఇవన్నీ లేకపోతే జీవితం లేదు అనేటువంటి రీతిలో మనల్ని తయారు చేసేస్తారు, మనల్ని బాగా సోమరిపోతులుగా తయారు చేసేస్తారు, చలినీళ్ళు లేకపోతే స్నానం చేయలేనటువంటి ఒక జీవితాన్ని ప్రవేశింపబెట్టేశారు. అన్ని రకాలుగా కూడా మన మెదడునంతా కూడా వాళ్ళు మంద బుద్ధిహీనులుగా చేసేస్తారు. అనంటే ఎట్లా, క్యాల్కులేటర్ వచ్చింది, క్యాల్కులేటర్ ద్వారా ఏమవుతుంది, మన బ్రెయిన్ ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకుముందు ఎంత పెద్ద లెక్కలైనా సరే కూర్చొని మైండ్ను ఉపయోగించి వేసేటువంటి వారు, ఇప్పుడు ఏమైపోతుంది, క్యాలిక్యులేటర్ ఉపయోగించడం వల్ల దాని 1 2 2 ఎంత కొట్టాలన్నా ఇమీడియట్లీ క్యాలిక్యులేటర్ తీసుకొని 2 + 2 అని దాంట్లో చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా మన ఏమిటంటే, ఈ యొక్క భౌతికమైనటువంటి సదుపాయాలు, భౌతికమైనటువంటి అభివృద్ధి సాధించడం ద్వారా అది నాకు నిజమైనటువంటి ఆశ్రయాన్ని ఇస్తుంది, లేకపోతే నాకు నిజమైనటువంటి రక్షణ కలిగిస్తుంది అనేటువంటి ఒక మిథ్యాభావనతో మనం ఉన్నాం. సో అయితే మనకు శాస్త్రం తెలియజేస్తుంది, కేవలం భగవంతుడు మాత్రమే మనకు నిజమైనటువంటి ఆశ్రయాన్ని మనకివ్వగలుగుతాడు. ఇంకా ఈ ప్రపంచంలో భౌతికమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఏ వ్యక్తులు కానీ భౌతికమైనటువంటి పరిస్థితులు, సౌకర్యాలు, మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ఎలాంటి సమయ సందర్భాల్లో కూడా మనకు నిజమైనటువంటి రక్షణను కలిగించలేవు. కలిగించగలిగితే ఎంతో మంది దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులున్న వాళ్ళు ఎందుకు రోగంతో కష్టపడుతున్నారు, ఎందుకు వాళ్ళ రోగం నుంచి బయటపడలేకపోతున్నారు? డబ్బు ఉంటే నేను నాకు రక్షణ ఉంటుంది అనుకుంటే రోగం వచ్చినప్పుడు అంత డబ్బు ఇచ్చి అంత పెద్ద ఎంత పెద్ద ఖరీదైనటువంటి హాస్పిటల్ వెళ్ళినా కానీ, ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైనటువంటి ఒక వైద్యుడు ఉన్నా కానీ ఎందుకు ఆయన మన రోగాన్ని నయం చేయలేడు? అన్ని 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 వాళ్ళ చేతుల్లో లేదు, భగవంతుడి చేతిలో. భగవంతుడు అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, అన్ని భగవంతుడి చేతిలో ఉంది. అందుకని ఆ భగవంతుని యొక్క ఆశ్రయాన్ని మనం తీసుకోవాలి. మన గజేంద్రుడి యొక్క లీలలో గాన మనం చూసినట్లయితే, గజేంద్రుడు ఆయన 1000 సంవత్సరాల పాటు పోరాడాడు. ఆయనకు అంతకుముందు చాలా చక్కటి శ్రీమద్ భాగవతంలో చక్కటి వాతావరణం, ఆయన ఎలాంటి వాతావరణంలో ఉన్నాడు, ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ఏదో ఒక సరోవరం దగ్గర ఆడుకుంటున్నాడు. ఆ సరోవరం యొక్క ఒడ్డులో ఏమిటంటే, ఇప్పుడు మామూలుగా మనకు అలలు వస్తూ ఉంటే సముద్రంలో ఉన్నటువంటి ఇసుక అంతా కూడా పైకి క్రిందికి వస్తూ ఉంటాయి కదా, అట్లా ఆ సరోవరంలో ఉన్నటువంటి బ్యాంక్ అంటే ఒడ్డులో అన్ని మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలన్నీ ఉన్నాయంట. అంత ఒక చూస్తే ఎక్కడ చూసినా కానీ పచ్చటి వృక్షాలు, మంచి సువాసనతో కూడుకున్నటువంటి పుష్పాలు, మంచి మంచి ఆహార పదార్థాలు, ఇటువైపు ఎంతోమంది గజేంద్రుడితో పాటు ఎంతోమంది ఏనుగులు, ఏనుగు పిల్లలు అన్నీ ఉన్నాయి, సర్వం ఉంది. బట్ ఎప్పుడైతే ముసలి కాళ్ళలో, ముసలి నోట్లో గజేంద్రుడి యొక్క కాలు పట్టుబడిపోయిందో, ఆయన 1000 సంవత్సరాల పాటు ఏం చేశాడు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆయన ఎంతగానో దాని నుంచి బయటపడాలని ప్రయత్నం చేశాడు. ఎంతో ఉపయోగించాడు, ఆయన శక్తిని ఉపయోగించాడు. అంత దగ్గరగా సన్నిహితంగా ఉన్నటువంటి భార్య, పిల్లలు అందరి వైపు చూశారు, వాళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇతనికి అన్నీ ఉన్నా కానీ ఇతను నిస్సారమైపోయినాడు, ఏం సహాయం దొరకట్లేదు. అప్పుడే ఆయన ఏం చేశాడు, ఆయన పూర్వజన్మలో భగవంతుణ్ణి స్తోత్రం చేసేటువంటి ఒక అలవాటును కలిగి ఉన్నాడు కాబట్టి ఆ స్తోత్రం చేసినటువంటి ఆ యొక్క స్తోత్రాలన్నీ కూడా ఆయన మనసులో, అవన్నీ కూడా ఆ యొక్క స్మృతిలో అలానే ఉన్నాయి. సో అందుకని భగవంతుణ్ణి స్తుతించడము, భగవంతుణ్ణి స్తోత్రం చేయడం, భగవంతుని కీర్తన చేయడము ఇవన్నీ కూడా శాశ్వతంగా మనతో పాటు, ఆత్మతో పాటు ఎప్పుడు ఉంటాయి. ఈ శారీరకమైనటువంటి సంబంధాలు కావచ్చు, శారీరకమైనటువంటి సౌకర్యాలు ఇవన్నీ మనం చేసుకునేటువంటి ఇవన్నీ కూడా మన శరీరంతో పాటు అవన్నీ కూడా అంతరించిపోతాయి, శరీరంతో పాటు రావు. అయితే భగవత్ సంబంధంగా మనం ఏం చేసినా గానీ ఆ స్మృతి కావచ్చు, ఆ స్తుతులు కావచ్చు, అవన్నీ కూడా ఎప్పటికీ మనతో ఉంటాయనే దానికి గజేంద్రుడే ఒక గొప్ప ఉదాహరణ. అదే రకంగా మీరు భరత మహారాజు యొక్క లీలలో కూడా చూడొచ్చు. భరత మహారాజు ఆయన పూర్వజన్మలో భగవంతుని అంతగా స్మరించాడు కాబట్టి, అంతగా భగవంతుని కీర్తించాడు కాబట్టి, కృష్ణుడి యొక్క, భగవంతుని యొక్క ప్రత్యేకమైనటువంటి కృప వల్ల తన యొక్క తర్వాత జన్మలో అతను ఎంత గొప్ప స్థితిలో ఉన్నానో, నేను ఎంత అధమ స్థితికి పతనం అయిపోయినానో, నా యొక్క లక్ష్యం మళ్ళా నేను పులస్త్యముని ఆశ్రమానికి వెళ్ళి మళ్ళా నేను జింకగా ఉన్నప్పటికీ ఆయన అక్కడికి వెళ్ళి ఆ సాధుల యొక్క సాంగత్యం తీసుకొని తన యొక్క జీవితాన్ని ఉద్ధరించుకున్నాడు. అట్లా భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమం మనం ఏదైతే చేస్తామో అది ఎప్పటికీ మనకు శాశ్వతంగా నిలువుండేటువంటిది, మిగతా అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటిది. సో ఆ రకంగా గజేంద్రుడు 1000 సంవత్సరాల పాటు ఆయన కష్టపడి చివరికి ఆయన ఏం చేశాడు, ఒక పద్మ పుష్పాన్ని, ఒక పద్మాన్ని భగవంతునికి సమర్పించి ఆయన నమో అఖిల కారణాయ, నిష్కారణాయ, అద్భుత కారణాయ అనేసి భగవంతుని ఎంతో అద్భుతంగా కీర్తిస్తున్నాడు అన్నమాట. సో అఖిల కారణాయ, జగత్ కారణాయ, నిష్కారణాయ, అద్భుత కారణాయ అని భగవంతుని స్తుతిస్తూ ఉంటే, సో ఈ యొక్క స్తుతిని విని ఎంతో మంది ముందుకొచ్చారు. శివుడు ముందుకొచ్చాడు, బ్రహ్మ ముందుకొచ్చాడు, ఇంద్రుడు వచ్చాడు. నమో అఖిల కారణాయ, జగత్ కారణాయ, నిష్కారణాయ, అద్భుత కారణాయ, ఇన్ని కారణాలు చెప్తున్నారు. చాలా మంది ఆ స్తుతులు తగినటువంటి వాళ్ళే కదా వచ్చి రక్షించాలా, ఈయనైతే స్తుతిస్తూ ఉన్నాడు. సరే ఆ స్తుతి ఎవరికి కరెక్ట్ గా సూట్ అవుతుంది? వీళ్ళంతా వచ్చి చూస్తారు, మేము అద్భుత కారణాయ కాదు, లేకపోతే నిష్కారణాయ కాదు, లేకపోతే అఖిల కారణాయ కాదు. వాళ్ళందరూ ముందుకొచ్చారు, వచ్చి మళ్ళీ వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయినారు. దానికి కేవలం ఎవరు వచ్చారు? కేవలం శ్రీకృష్ణుడు, భగవంతుడు మాత్రమే ఆయన గరుడ వాహనంలో వచ్చారన్నమాట. వచ్చి గజేంద్రుడిని రక్షించారు. సో శాస్త్రము చాలా చక్కగా వివరిస్తుంది భగవంతుణ్ణి, భగవంతుడు తన భక్తుల్ని ఎలా రక్షించడానికి సంసిద్ధంగా ఉన్నాడనేసి. దీంట్లో నుంచి మనకు అర్థమవుతుంది పెద్ద పెద్ద శివానో బ్రహ్మానో కార్తికేయుడో లేకపోతే ఇంద్రుడో వాళ్ళు కూడా ఈ యొక్క ఫ్రేమ్స్కి వాళ్ళ అది సూట్ కాదు. అఖిల కారణాయ, నిష్కారణాయ, అద్భుత కారణాయ, జగత్ కారణాయ ఈ పదాలు వాళ్ళకి సూట్ కావు. వాళ్ళు ఒకవేళ సూట్ అయ్యింటే వాళ్ళు వచ్చి రక్షించుంటారు. వాళ్ళకి అది సూట్ కావాలి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఈ స్తుతులు ఈ స్తోత్రాలు ఇది మాకు సంబంధించి కాదని వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అయితే గజేంద్రుడు నీ రక్షించేటప్పుడు భగవంతుడు మామూలుగా ఆయన వైకుంఠం నుంచి ఆయన ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టడానికి ఆయన లీల చేయడానికి వచ్చేటప్పుడు మొట్టమొదట ఏమవుతుందంటే ఆయన యొక్క ఆసనంలో నుంచి ఆయన ముందుకు వస్తే మొట్టమొదట విశ్వక్సేనుడు ఏం చేస్తాడు, పాదుకలు సమర్పిస్తాడు. మళ్ళీ తర్వాత శ్రీదేవి, భూదేవి, నీలాదేవి ఏం చేస్తారు, చక్కటి ఆభరణాలు, చక్కటి వస్త్రాలు, చక్కటి అలంకరణ ఇవన్నీ చేస్తాడు. తర్వాత గరుత్మంతుడు వస్తాడు. మళ్ళీ తర్వాత ఆయన వెళ్ళి దాంట్లో పోయి ఆసీనుడు అవుతాడు. అయితే ఈసారి ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక పక్క గజేంద్రుడు ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. భగవంతుడు భగవంతుడు చూస్తున్నాడు నా భక్తుడు ఇంతగా ప్రాధేయపడుతున్నాడు నా కోసం ప్రార్థిస్తున్నాడు అనేసి ఈసారి ఏమైపోయింది, భగవంతుడు పాదుగలు సమర్పించకుండానే ముందుకు వచ్చేస్తాడు. శ్రీదేవి భూదేవికి ఏం అర్థం కావట్లేదు, ఆయన ఇంకా ఆభరణాలు అవన్నీ ఏం ధరించలేదు. ధరించకుండా భగవంతుడు ఏం చేస్తాడు, టకా అనేసిపోయి గరుడ వాహనంలో కూర్చునేసినాడు. కూర్చునేసి గరుత్మంతుడిని అతి శీఘ్రంగా పొమ్మని చెప్పాడు. సో ఆ శీఘ్రంగా భగవంతుడు వస్తూ ఉంటే ఆయనకు ఆ వేగము సరిపోలేదు. ఆయన ఏం చేస్తాడు, నీ వేగం సరిపోదు అనేసి ఆయన గరుత్మంతుడిని నా భుజాలపైన పెట్టుకుని ఆయన అంత వేగంగా వచ్చి మళ్ళీ తర్వాత రక్షించాడు అనేటువంటిది మన యొక్క ఆచార్యులు వర్ణిస్తున్నారు. సన్ అంటే భగవంతుడు తన యొక్క భక్తుల్ని రక్షించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. భగవంతుడు ఏ రోజు కానీ తన మాటను ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. అందుకనే ఈ భగవద్గీతలో కూడా చూసినట్లయితే నమే భక్త ప్రణశ్యతి అనేటువంటి శ్లోకము కృష్ణుడు చెప్పలే. కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడంటే, ఓ అర్జున నువ్వు ప్రపంచానికి చాటింపు చేసి చెప్పు, నా భక్తుడు ఎన్నడూ నాశనం కాడు. కృష్ణుడే ఆ మాట చెప్పొచ్చు కావాలంటే, నా భక్తుడికి ఎన్నడు కానీ నాశనం లేదని కృష్ణుడే స్వయంగా ఆ నోట్ల నుంచి ఆ మాట పలకొచ్చు. అయినా కృష్ణుడు ఎందుకు పలకకుండా, ఓ అర్జున నువ్వు ప్రపంచానికి చాటింపు చెయ్యి, నమే భక్త ప్రణశ్యతి ఇతి సంస్మృత్య సంస్మృత్య ప్రాణాన్ సంధారయామహ అహం, ఈ యొక్క నాశనం అనేటువంటిది నా భక్తుడికి మూడు లోకాల్లో కాదు అన్ని బ్రహ్మాండాల్లో కూడా ఎన్నడూ కూడా లేదు అని నువ్వు తెలియజేయని కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడు అంటే, ఎందుకంటే కృష్ణుడు కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తాడు. నేను యుద్ధంలో ఆయుధం చేపట్టనని చెప్తాడు. అయితే తన యొక్క భక్తుల కోసము భీష్ముడు ఆయన భగవంతుణ్ణి ఒక పరాక్రమంతో ఒక క్రోధంతో ఉన్నటువంటి ఆ యొక్క రూపాన్ని చూడాలనుకున్నాడు. దానికోసం భగవంతుడు ఏం చేశాడు, ఆ రకంగా భగవంతుడు ఆయన చక్రం యొక్క వాహనం యొక్క చక్రాన్ని పట్టుకొని ఆయుధంగా పట్టుకొని దాడి చేయడానికి భగవంతుడు మాటను ఉల్లంఘించాడు. అయితే తన యొక్క భక్తుల యొక్క మాటను భగవంతుడు ఎన్నడు కానీ ఉల్లంఘించడు. భగవంతుడు భక్తుల ద్వారా ఏదైతే మాట వస్తుందో దాన్ని ఖచ్చితంగా భగవంతుడు ఉల్లంఘించడు, దాన్ని ఖచ్చితంగా నెరవేరి తీరుస్తాడు. అందుకని భగవంతుడు ఏమిటంటే నమే భక్త ప్రణశ్యతి అని ఆయన స్వయంగా చెప్పకుండా ఆయన అర్జునుడి చేత చెప్పిస్తున్నాడు. ఆ రకంగా ఏమిటంటే నేను చెప్పిందన్నా కొన్నిసార్లు నేను పొరపాటు పడతానేమో కానీ నా భక్తుడి యొక్క ముఖం ద్వారా వచ్చినటువంటి మాటను ఖచ్చితంగా నేను దాన్ని నెరవేరుస్తాను అనేసి. సో ఈ యొక్క ఉదాహరణ మనం ఎక్కడ చూడొచ్చు అని అంటే బ్రహ్మదేవుడు దగ్గర చూడొచ్చు. బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి ఎన్నో వరాలు ఇచ్చాడు, భూమి పైన నన్ను చంపకూడదు, ఆకాశం పైన చంపకూడదు, ఇంటి లోపల చంపకూడదు, ఇంటి బయట చంపకూడదు, మనుషుల చేత కానీ, గంధర్వుల చేత కానీ, కిన్నరుల చేత కానీ, యక్షుల చేత కానీ, ఋషుల చేత కానీ, లేకపోతే జంతువుల చేత కానీ, పక్షుల చేత కానీ, తెల్లవారుజామున కానీ, సాయంత్రం కానీ, నన్ను అన్ని విధాలుగా అనేక రకాలైనటువంటి ఎట్లాంటి అస్త్రాలతో కానీ అన్ని చెప్పేశాడు భగవంతుడు. ఆ బ్రహ్మదేవుడు తథాస్తు అనేశాడు ఆయన అడిగినటువంటి వరానికంతా. భగవంతుడు ఏం చేశాడంటే ఆ బ్రహ్మదేవుడు ఏదైతే వరాలన్నీ హిరణ్యకశిపు కోరుకున్న దానికి తథాస్తు అన్నాడో దాని అన్నింటినీ ఉల్లంఘించకుండా ఒక చక్కటి అద్భుతమైనటువంటి నరసింహావతార రూపంలో భగవంతుడు ఏం చేశాడు, హిరణ్యకశిపుణ్ణి వధించేశాడు. సో అక్కడ చూడొచ్చు భగవంతుడు ఎందుకంటే ఆయన మాటను ఉల్లంఘించినా గానీ ఉల్లంఘించచ్చేమో గానీ తన యొక్క శుద్ధ భక్తుల యొక్క మాటను ఆయన ఎన్నడు గాని ఉల్లంఘించడు. సో అట్లా కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే అర్జునుడు ద్వారా భగవద్గీతలో చెప్పిస్తున్నాడు, నమే భక్త ప్రణశ్యతి, ఓ అర్జున నువ్వు చెప్పు, ప్రపంచానికి చాటింపు చేసి చెప్పు, నా భక్తుడికి ఎన్నడు గాని నాశనం లేదు అని చెప్పమంటున్నాడు. సో ఆ రకంగా భగవంతుని పట్ల మన యొక్క మనస్సును లగ్నం చేయడం ద్వారా సహజంగానే ఏమవుతుంది అని అంటే ఈ జ్ఞానము వైరాగ్యము అదే రకంగా ఉన్నటువంటి 26 వైష్ణవ లక్షణాలు మనం చెప్పుకుంటూ ఉంటాం భగవద్గీతలో ఉన్నటువంటి దైవాసుర సంపద్ విభాగ యోగంలో. భక్తులు కలిగి ఉండాల్సినటువంటి 26 వైష్ణవ లక్షణాలు ఇవన్నిటినీ కూడా మనం సహజంగానే ఈ శ్లోకం కూడా ఉంది కదా, దేవర్షి భూతాప్త నృణాం పితృణాం శ్లోకంలో మొత్తం ఎవరైతే ముకుందుడు యొక్క పాద పద్మాలే గతి అని బ్రతుకుతున్నటువంటి భక్తుడికి మొత్తం దేవతల్లో ఉన్నటువంటి అన్ని దైవీ గుణాలన్నీ కూడా అతనిలో ప్రకటమవుతాయి, వ్యక్తమవుతాయి సహజంగానే న్యాచురల్గానే. అతను దేనికోసం కూడా ప్రయాసపడాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఎట్లా ఒక ప్రామాణికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక గురు యొక్క ఆధ్వర్యంలో కృష్ణుడి యొక్క పాదపద్మాల వైపుకి ఎట్లా అకలంకమైనటువంటి పవిత్రమైనటువంటి భక్తియుక్త సేవను ఎలా పెంపొందించుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తే చాలు, సహజంగా మిగతా అవన్నీ కూడా వచ్చేస్తాయి. ప్రభుపాద వారు అందుకనే 3rd canto కపిలదేవుడి యొక్క బోధనల్లో దేవహుతికి అక్కడ ప్యూర్ డివోషనల్ సర్వీస్, అట్లంటే డివోషనల్ సర్వీస్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్, డివోషనల్ సర్వీస్ ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్, డివోషనల్ సర్వీస్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ వివరిస్తూ అక్కడ ప్రభుపాదారు చెప్తారు, వాట్ ఈస్ ప్యూర్ డివోషనల్ సర్వీస్, శుద్ధ భక్తియుక్త సేవ, పవిత్రమైనటువంటి భక్తియుక్త సేవ ఏమిటంటే అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ ఎ పర్సన్స్ ఆర్ ఎ డివోటీస్ గోల్ ఇస్ ఓన్లీ టు సాటిస్ఫై కృష్ణ. ఒక ప్రామాణికమైనటువంటి గురు యొక్క ఆధ్యాత్మిక గురు యొక్క ఆధ్వర్యంలో ఆ భక్తుడి యొక్క ఏకైక అభిలాష ఏమిటంటే భగవంతుని ఎలా సంతోషపరచాలి, ఎలా ఆనందింపచేయాలి, ఎట్లా ఆయన ప్రసన్నం చేయాలి అనేటువంటి ధ్యేయంతో చేసేటువంటిది ఒక్కటే పవిత్రమైనటువంటి భక్తియుక్త సేవ. మిగతా అన్ని కూడా మిగతా ఈ ప్లాట్ఫామ్ లో డివోషనల్ సర్వీస్ కాకుండా మిగతా ఏ ప్లాట్ఫామ్స్ లో డివోషనల్ సర్వీస్ చేసినా గానీ అది డివోషనల్ సర్వీస్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ కో, డివోషనల్ సర్వీస్ ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్, లేకపోతే డివోషనల్ సర్వీస్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ కు వెళ్తుంది. డివోషనల్ సర్వీస్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ అని అంటే కృష్ణ కాన్షియస్నెస్ ను లేజీగా ప్రాక్టీస్ చేయడము, నెగ్లిజెంట్ గా ఉండడము, సీరియస్నెస్ లేకుండా ఉండడము, కొన్ని సిమ్టమ్స్ అన్ని కూడా కపిలదేవుడు వివరించాడు. రజోగుణ అనంటే ఫ్రూటీ మెంటాలిటీ, చాలా ఫలాపేక్ష, ఇది చేస్తే నాకేమొస్తుంది, అది చేస్తే ఏమొస్తుంది, ఏది చేసినా గానీ దీనివల్ల నాకు దానివల్ల ఫలితం ఏముంటుంది అని ఫలం పట్ల ఎక్కువ బంధన కలిగి ఉండడం. సో ఆ ఫ్రూటివ్ మెంటాలిటీ అనేటువంటిది ఇట్ ఈస్ డివోషనల్ సర్వీస్ ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్. డివోషనల్ సర్వీస్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ వచ్చి దాంట్లో ప్రభుపాద వారు దాంట్లోనే గుడ్నెస్ కన్నా ఇంకా ఉత్తమమైనటువంటి ప్యూర్ గుడ్నెస్ ట్రాన్సెండెంటల్ డివోషనల్ సర్వీస్ ఏమిటంటే మన యొక్క ఏకైక అభిలాష కృష్ణుణ్ణి ఎట్లా సంతృప్తిపరచాలి, అది ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురు యొక్క ఆధ్వర్యంలో, అది ప్యూర్ డివోషనల్ సర్వీస్. సో అటువంటి ప్యూర్ డివోషనల్ సర్వీస్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అప్పుడు మిగతా అవి ఏది కూడా మనం ఇంత పనిచేయవు. ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కర్మలు కావచ్చు, లేకపోతే ఈ త్రిగుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇంత ఒకవేళ పని చేసినా గానీ అది ఆ భక్తుణ్ణి ఏ రకంగా కూడా ప్రభావితం చేయదు. భక్తుడికి అభక్తుడికి ఇద్దరికీ కష్టాలు వస్తాయి అని అంటే ఇప్పుడు ప్యూర్ డివోషనల్ సర్వీస్ చేయడం వల్ల కర్మంతా తొలగిపోతుంది, త్రిగుణాలకు అతీతం అయిపోతాడంటే ఇంకా భక్తుడికి ఏమి కష్టాలే రాదు అని దాని అర్థం కాదు. ఖచ్చితంగా భక్తులకు వస్తాయి, బట్ భక్తుల్ని అది బాధించదు. ఎందుకు బాధించదు అంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి భగవంతుని యొక్క బ్రహ్మానుభవం అని అంటే భగవంతుణ్ణి వాళ్ళు ఆస్వాదిస్తున్నారు కాబట్టి ఆ భగవంతుణ్ణి ఆస్వాదించేటువంటి ఆ ప్రయత్నంలో ఈ తుచ్చమైనటువంటి ఈ శరీరం ద్వారా కలిగేటువంటి అనారోగ్యాలు లేకపోతే త్రిగుణాలు దాడి చేసేటువంటివి అది అతన్ని చలించవు, అతనికి కష్టాలు వస్తాయి. బట్ అక్కడ ఏమిటంటే అతను ఉన్నతమైనటువంటి అనుభవంలో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి ఈ అధమమైనటువంటి భౌతిక ప్రకృతి ద్వారానో లేకపోతే గుణాల ద్వారానో కర్మ ద్వారానో దేని ద్వారా లేకపోతే త్రితాపాలు కావచ్చు ఏదైనా కానీ అతని దగ్గరకు వచ్చినా కానీ అతను దాని చేత చలితం కాడు, అతను దాని చేత ప్రభావితం కాడు. ఎందుకంటే ఆయన భగవంతుని యొక్క పాదాల నుంచి వస్తున్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ అమృతాన్ని ఆస్వాదిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా చాలా తుచ్చం అనిపిస్తుంది. అదే బయట వాళ్ళకి అదే డిఫరెన్స్, బయట వాళ్ళకి వాళ్ళకు ఉన్నతమైనటువంటి రుచి లేదు కాబట్టి, భగవంతునితో సంబంధం లేదు కాబట్టి, రక్షకుడు ఉన్నాడు రక్షిష్యతి విశ్వాసు, కృష్ణుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం వాళ్ళలో లేదు కాబట్టి మొట్టమొదట కృష్ణుడు ఉన్నాడనే తెలియదు వాళ్ళకి, మళ్ళీ తర్వాత కృష్ణుడి మీద ఎలా విశ్వాసం ఎలా కలుగుతుంది. ఆ రకంగా ఏదైనా ఒకటి వచ్చిందంటే చాలా భయానికి గురి అవుతారు, చాలా భయానికి, చాలా యాంగ్జైటీకి, స్ట్రెస్కి, దానిలకంతా వాళ్ళు గురి అవ్వడానికి కారణం అది. ఎందుకంటే వాళ్ళకి ఆశ్రయం లేదు. అందుకనే భగవంతుని పేరు ఏమిటంటే అభయ చరణ్. ఎవరైతే ఆయన యొక్క పాదపద్మాల యొక్క ఆశ్రయం తీసుకుంటారో అటువంటి వాళ్లకు ఎలాంటి భయం అనేటువంటిది ఉండదు. ఎక్కడ పెట్టినా కానీ, స్వర్గంలో పెట్టినా, నరకంలో పెట్టినా, ఏ యోనిలో పెట్టినా కానీ హీస్ ఆల్వేస్ సాటిస్ఫైడ్. అందుకనే భక్తి వినోద్ ఠాకూర్ ప్రార్థిస్తున్నాడు, ఓ స్వామి నాకు నువ్వు ఏ జన్మన్నా ఇవ్వు, అది మలంలో పురుగై పుట్టేటువంటి జన్మన్నా ఇవ్వు, నాకేం ప్రాబ్లం లేదు, బట్ వన్ కండిషన్ ఏమిటంటే లెట్ మై మైండ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ యూ. నీ నా మనసు నాకు కావలసిన నీ దగ్గర నుంచి నేను కోరుకునేటువంటి వరం ఏమిటంటే నాకు నువ్వు ఈ జన్మ ఇవ్వు, ఈ జన్మ ఇవ్వు, నన్ను అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, నాకు అదనలో అలాంటి షరతు ఏమీ లేదు, నువ్వు నన్ను ఎక్కడన్నా పెట్టు, బట్ నాకున్నటువంటి నేను కోరుకునేటువంటి ఒకే ఒక వరప్రసాదం ఏమిటంటే ఎక్కడున్నా కానీ నేను నా మనసులో నిన్ని మరిచిపోకుండా ఉండేటువంటి ఒక అవకాశాన్ని, ఒక గొప్ప వరాన్ని నాకు ప్రసాదించు. సో అందుకని మనకు వాట్ మ్యాటర్స్ ఏమిటంటే మనం ఏం చేస్తున్నా కానీ ఎంత కృష్ణ స్మరణలో మనం చేస్తున్నాం, వాట్ ఎవర్ యాక్టివిటీస్ వీఆర్ డూయింగ్, హౌ మచ్ వీఆర్ కాన్షియస్ ఆఫ్ కృష్ణ, ఎంత కృష్ణ స్మరణలో చేస్తున్నాం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అయితే మనకు కొన్నిసార్లు అనిపించవచ్చు, కొన్నిసార్లు మనము డివోషనల్ సర్వీస్ చేస్తున్నప్పుడు చాలా ఇంటెన్స్గా ప్రాక్టీస్ చేస్తూ అక్కడ ఇక్కడ సేవలు చేస్తూ కొన్నిసార్లు ఆ సేవలు ఎట్లా చేయాలా అనేటువంటి దీంట్లో పడిపోయి కొన్నిసార్లు కృష్ణుడిని మనం సరిగా గుర్తు పెట్టుకోలేకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలా బిజీగా మనము అనుస్మరణ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మనం కండిషన్ సోల్ కాబట్టి ఒక పని చేసుకుంటూ ఇంకోటి ఆలోచించడం అనేటువంటిది అంత ఈజీగా రాదు. దానికి కొద్దిగా ప్రాక్టీస్ కావాలా, దానికి మెర్సీ కావాలా. మనం ఏమిటంటే ఏదైనా ఒక పనిలో నిమగ్నం అయిపోతే ఇంకా టోటలీ మన మైండ్ అంతా ఆ పనిలోకి వెళ్ళిపోతుంది. అట్లంటే కృష్ణుణ్ణి గుర్తు పెట్టుకొని ఆ పని చేయాలి అని అంటే దానికి కొద్దిగా ప్రాక్టీస్ కావాలి, దానికి వైష్ణవాస్ మెర్సీ, గురు మెర్సీ ఉంటేనే మనం కృష్ణుణ్ణి స్మరిస్తూ అన్ని కార్యక్రమాలు. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం చేస్తూ కృష్ణుణ్ణి లోపల మనసులో బాగా తీవ్రంగా తలుచుకుంటూ బయటికి రజోగుణం తెచ్చుకొని చేయాలి అని అంటే అది అది అంత ఈజీ టాస్క్ కాదు. ఎందుకంటే కృష్ణుని లోపల స్మరిస్తే ఇమ్మీడియట్లీ నీకేమొస్తుంది, ఆయన యొక్క పీతాంబరము, ఆయన యొక్క అద్భుతమైనటువంటి వేణువు, ఆయన యొక్క నెమలి పించు, అది గుర్తుకు రాగానే ఇంకేమైపోతుంది, హృదయము కరిగిపోతుంది, నిలబడ్డానికి రాదు, చేతులు అంతే కదా, చేతులు ఇంకా ఆధీనంలో ఉండవు. బట్ అయినా కానీ భగవంతుని ప్లీజ్ చేయాలి అనేటువంటి, భగవంతుని సంతృప్తి చేయాలి అనేటువంటి ఆ యొక్క స్ట్రాంగ్ డిజైర్ అర్జునుడిలో అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈవెన్ లోపల కృష్ణుని అంత స్ట్రాంగ్గా ఆయన థింక్ చేస్తున్నా కానీ స్టిల్ ఆయన శరీరం అవన్నీ కూడా పారవస్యానికి గురి అవ్వకుండా ఆ కృష్ణుడి కోసము ఆ కోపం తెచ్చుకొని ఆ రకంగా యుద్ధం చేయడం అనేటువంటిది అది ఖచ్చితంగా ఒక ప్యూర్ డివోటీ యొక్క క్వాలిటీ అది. సో మనము ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనము ఈ క్వాలిటీని, లేకపోతే ఏమవుతుందంటే కేవల కర్మ అయిపోతుంది. కేవల కర్మ అంటే ఊరికి కర్మ చేస్తూ ఉంటాం బట్ మనం దేనికోసం చేస్తున్నాము అనేటువంటి ఆ ఆలోచన, ఆ జ్ఞప్తి అనేటువంటిది ఉండాలి. దిస్ వాట్ ఐ ఆమ్ డూయింగ్, ఇట్ ఈస్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద వైష్ణవాస్, ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ గురు, ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ కృష్ణ అనేటువంటి ఆ అండర్స్టాండింగ్తో చేస్తే దెన్ దట్ డజన్ బికమ్ కేవల కర్మ. అది కేవల కర్మ కాదు, అది కృష్ణ కర్మ అవుతుంది. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మనము ప్రతినిత్యం మనం ఏది చేస్తున్నా, తింటున్నా, పడుకుంటున్నా, ఏం చేస్తున్నా కానీ అల్టిమేట్లీ మనము కృష్ణుడి యొక్క ఆనందం కోసం చేస్తున్నాము, కృష్ణుడి కోసం చేస్తున్నాం అనేటువంటి భావనను మనం డెవలప్ చేసుకోవాలి. ఒకవేళ మరిచిపోయి మన డివోషనల్ సర్వీస్లో ఉన్నాం కాబట్టి కృష్ణుడేమి అంత కఠిన వ్యక్తి ఏం కాదు. వరాహస్వామి ఆయన యొక్క చర్మ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ఎవరైనా కానీ అంతిమ కాలంలో ఒకవేళ కృష్ణుణ్ణి స్మరించకుండా వాళ్ళ యొక్క జీవితాంతం నా యొక్క వాళ్ళ యొక్క మనస్సును నాకు అర్పించి నా యొక్క భక్తియుక్త సేవలో నియుక్తమైన భక్తులకి ఒకవేళ అంతిమ సమయంలో, మనకు తెలియదు అంతిమ సమయం ఎలా ఉంటుందో తెలీదు, ఏ హాస్పిటల్లో ఏ రంధ్రాలలో ఏ పైపులు వేసుకోనో, లేకపోతే ఎట్లాంటి ఈ యొక్క కులశేఖర ఆళ్వారు చెప్పినట్టు కృష్ణత్వదీయ పద పంకజ పంచరాంతం అద్వైవ మే మిషతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన విధో స్మరణం కుతస్తే. చనిపోయేటప్పుడు ఏవి పీడిస్తాయని మనకు తెలియదు. మన మనసు మనల్ని పీడిస్తుందా, లేకపోతే శరీరంలో ఉన్నటువంటి నొప్పి మనల్ని పీడిస్తుందా, లేకపోతే కపవాత పిత్తాలు ఏవైతే మన శరీరంలో ఉన్నాయో అవన్నీ కూడా అడ్డుపడతాయో, కృష్ణ అనేటువంటి నామాన్ని ఉచ్చరించడానికి అడ్డుపడతాయో తెలీదు. ఆ పరిస్థితి ఏదన్నా ఉండొచ్చు. బట్ వరాహస్వామి మనకేమని గ్యారంటీ ఇస్తున్నాడంటే, అటువంటి భక్తుడికి ఆ అంతిమ సమయంలో నేను ఆ స్మృతిని నేను కలిగిస్తానంటున్నాడు. మనం దానికేం భయపడాల్సినటువంటి అవసరం. కృష్ణుడు ప్రొటెక్ట్ చేయడానికే ఆయన మనల్ని రక్షించి మనల్ని ఆయన భగవద్ధామం తీసుకుని వెళ్ళడానికి ఆయన చెప్పినటువంటిది మనం చేస్తే ఆయన మనకు ఆ స్మృతి అట్లీస్ట్ ఆ టైంలో కృష్ణుడు వరాహస్వామి ఏం చెప్తున్నాడంటే నా స్మృతిని నేను ఆ సమయంలో అతనికి కలిగిస్తాను అనేసి చెప్తున్నాడు. సో కొన్నిసార్లు మనం చూస్తుంటాము, కొన్నిసార్లు భక్తులు యాక్సిడెంట్లో చనిపోవడమో లేకపోతే ఇంకెక్కడన్నా అకస్మాత్తుగా చనిపోవడమో మనకు అనిపిస్తుంది. వీళ్ళు కృష్ణ కాన్షియస్నెస్లో ఉన్నారు, ఇట్లా డివోషనల్ సర్వీస్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, వీళ్ళు ఎట్లా ఆ టైంలో వాళ్ళు ఒకవేళ కానీ వాళ్ళు భగవంతుని గుర్తుపెట్టుకోకపోతే ఏమిటి, పెద్ద పెద్ద వాళ్ళనంతా మనం చూస్తుంటాం. సో అందుకే ఏమిటంటే మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత, మనం అది మెటీరియల్ క్యాల్కులేషన్లో క్యాల్కులేట్ చేయడానికి లేదు. వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క దైవీ ప్రకృతి యొక్క ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి ఆ సమయంలో కృష్ణుడు ఆ శరీరంలో నుంచి ఆత్మను తీసేసి కృష్ణ స్మరణను కలిగించి కృష్ణుడు భగవద్ధామం తీసుకుని వెళ్ళగలుగుతాడు. కృష్ణ అచింత్య, ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. మనకంటే ఇది సాధ్యం కావచ్చు, ఇది సాధ్యం కాకుండా పోవచ్చు, కృష్ణుడికి అలా కాదు. కృష్ణుడు ఏదైనా ఎప్పుడైనా ఏదైనా భక్తుడి కోసం ఏదైనా చేయగలుగుతాడు. ఆయన కావాలంటే అరటి పండును పడేసి అరటి తొక్కను తినగలుగుతాడు, లేకపోతే ఏదైనా చేస్తాడు భక్తుడి కోసం. సో అందుకని మనం డివోషనల్ సర్వీస్ చేసేటువంటి ప్రిన్సిపల్స్కి మనము కమిటెడ్ అయ్యి మనం ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుకి మనం సరెండర్ అవుతే కృష్ణుడు ఏదైనా చేస్తాడు ఆ భక్తుడి కోసము. ఎలాంటి సర్వీస్ చేయడానికన్నా కృష్ణుడు, ఎందుకంటే కృష్ణుడికి ఆయనకు తెలిసినటువంటిది ఏమిటంటే ఎట్లా ఆయన డివోటీస్ని హ్యాపీగా పెట్టుకోవాలనేది ఆయనకు తెలుసు. బృందావనంలో కృష్ణుడు చేసేటువంటిది ఒకటే పని, ఆయన చేసేటువంటి పని అంతా కూడా ఎట్లా భక్తుల్ని రక్షించాలి, ఎట్లా భక్తుల్ని ఆనందంగా పెట్టుకోవాలి. కృష్ణుడికి ఇంకేం పని లేదు. కృష్ణుడు ఇంకా మిగతా కార్యక్రమాలని చేసేది, ఈ యొక్క రాక్షసుల్ని వధించేది, అవన్నీ కూడా వాసుదేవ కృష్ణుడు చేస్తాడు. ఆ యొక్క స్వయం కృష్ణుడు ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆ స్వయం కృష్ణుడు ఎవరైతే బృందావనంలో ఉన్నటువంటి నందమహారాజు యొక్క తనయుడు యశోదానందనుడు, అతనికి ఏమిటంటే అతనికి కేవలం భక్తుల్ని రక్షించడము, భక్తుల్ని ఆనందింప చేయడం తప్ప ఇంకొక కార్యం ఆయనకు తెలియదు. మిగతా ఏదన్నా ఈ యూనివర్సల్ మెయింటెనెన్స్ లేకపోతే రాక్షసుల్ని వధించడం అది కృష్ణుడికి ఎక్స్పాన్షన్స్ చేస్తాయి కానీ, బట్ ఆయన పర్సనల్లీ దేంట్లో ఉన్నాడు, ఆయన పర్సనల్ని ఆవుల్ని మేపడము, దూడల్ని మేపడము, గోపికలతో లీలలు చేయడము, గోపబాలలతో లీలలు చేయడం, అల్టిమేట్లీ ఈవెన్ ఆయన గోలోక బృందావనంలో చేస్తున్నటువంటి ఆ లీలలన్నీ కూడా మనం అనుకోకూడదు. గోపికలందరూ కూడా గోపికలతో కృష్ణుడు లీలలు చేస్తున్నాడు కదా, కృష్ణుడు ఆ లీలలు గోపికలతో చేసేది కూడా గోపికల యొక్క ఆనందం కోసం చేస్తున్నాడు కృష్ణుడు. కృష్ణుడు ఏమిటంటే ఆయన ఆత్మారాముడు, ఆయనకి ఎవరు ఒక బాహ్యమైనటువంటి స్థితిగతుల నుంచి ఆయనకు ఆనందం అనేటువంటిది అవసరం లేదు. ఆయన ఎవరో పోయో ఏదో ఒక వస్తువో ఎవరో ఒకరు ఆయన ఆనందం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఆయనలోనే ఆయన ఆనందంగా ఉండగలుగుతాడు. బట్ ఆయన ఎందుకు ఆ లీలలన్నీ చేస్తున్నాడు అంటే చాలా మంది ఎలా అర్థం చేసుకుంటారంటే కృష్ణుడు గోపికలతో భోగిస్తున్నాడు లేకపోతే ఆనందిస్తున్నాడు. బట్ వాస్తవానికి కృష్ణుడు గోపికలతో చేసేటువంటి లీలలు కావచ్చు, గోపబాలలతో చేసేటువంటి లీలలు కావచ్చు, ఇంకా ఏదా కావచ్చు, అల్టిమేట్లీ ఈ శ్లోకం యొక్క పర్పస్ లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్తున్నారు ఈ పర్పట్లో ప్రభుపాద వారి డిసైపుల్స్ చాలా చక్కగా రాశారు. ఏం రాశారు అని అంటే, ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ మై మదర్ దేవకి అండ్ రిటర్న్ హర్ సిక్స్ డిజీజ్డ్ సన్స్ హూ వర్ కిల్డ్ బై క Kamsa, I descended to the planet Sutala and blessed my great devotee Bali Maharaj. In order to return the dead son of my spiritual master Sandipani Muni, I personally went to the court of Ravinandana or Yamaraja, and thus he was able to see me face to face. So, ee rakanga bhagavantudu emitante aneka bhaktula yokka korikalanu దేవకీ దేవి యొక్క కోరికను నెరవేర్చాడు సంతానం ఇవ్వడం ద్వారా. యశోదమ్మ కృష్ణుడి యొక్క వాత్సల్యాన్ని పొందాలనుకునేది ఆ కోరిక నెరవేర్చాడు. పారిజాత వృక్షం కావాలంటే పారిజాత వృక్షం ఇచ్చాడు. ఆ రకంగా కృష్ణుడు చేసినటువంటి లీలలన్నీ కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇది కేవలము అందరూ ఎవరైతే అన్ని రకాలైనటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క అభిష్టలను, అవన్నీ కూడా భౌతికమైనటువంటివి కాదు, అవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నెరవేర్చడం కోసం భగవంతుడు లీల చేశాడు. సో ఇప్పుడు కృష్ణుడు నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఉద్ధవుడికి నేను అన్ని చోట్ల పోయినాను, అందరినీ సంతృప్తి పరిచాను, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాను, యమధర్మరాజుకి నా దర్శనం ఇచ్చాను, సాందిపాని మునికి పిల్లవాళ్ళు చనిపోయినటువంటి పిల్లవాళ్ళని తీసుకొని రావాలంటే తీసుకొని వచ్చాను, దేవకీదేవికి కావాల్సినటువంటి 6 మంది పుత్రులు ఇంతకుముందు కంసుడు చేత వధించబడినటువంటి వాళ్ళు కావాలంటే వాళ్ళని తీసుకొని వచ్చాను, ఇంకా వృందావనంలో మథురాలో ఎంతో మందిని కృష్ణుడు అందరిని సాటిస్ఫై చేశాడు. ఇంకా ఉద్ధవుడికి ఏం చెప్తున్నాడంటే, నేను ఇప్పుడు ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడి నుంచి నా లీలలను సమాప్తి గావించి నేను భగవద్ధామానికి నేను తిరిగి వెళ్ళిపోతాను. అయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. ఏమిటది? ఇంకా నేను బద్రికాశ్రమానికి ఇంకా నేను పోలేదు. అక్కడ ఎవరున్నారు? పరమహంస అయినటువంటి నరనారాయణ ఋషి ఉన్నారు, దాంతోపాటు ఎంతో మంది ఋషులందరూ కూడా అక్కడ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ నరనారాయణ ఋషి అండ్ గ్రేట్ పరమహంస సేజెస్ హు లివ్ విత్ హిమ్ ఇన్ బద్రికాశ్రమ్, ఆల్దో మోస్ట్ ఎంతూజియాస్టిక్ టు సీ మీ, నెవర్ హ్యాడ్ దేర్ డిజైర్ ఫుల్ఫిల్డ్. బీయింగ్ బిజీలీ ఎంగేజ్డ్ ఇన్ మై పాస్ట్ టైమ్స్, ఐ డిడ్ నాట్ హ్యావ్ టైమ్ టు గివ్ మై బ్లెస్సింగ్స్ to these great sages. Nevertheless, Uddhava is practically the same as me. Krishna cheptunadu ikkada Uddhavudiki Krishnudu konnatundi goppa lakshana emtante, Uddhavudu chudaraniki Krishnudu iddaru kuda oke polikanu kaligi untaru. Daantlo Uddhavudiki unnatundi inkoka pratheeka lakshanam emiti, Krishnudu darinchinatundi vastrale ayana daristadu, కృష్ణుడు ధరించినటువంటి ఆభరణాలే ఆయన ధరిస్తాడు, కృష్ణుడు ఆయన కేశాలకు అలంకరించుకొని వదిలినటువంటి ఆ మహాప్రసాదాన్ని ఆయన తీసుకుంటాడు, ఏది వాడినా ఉచ్చిష్ట కూడా కృష్ణుడు తీసుకున్న తర్వాతే తీసుకుంటాడు. సో ఆయన ఆల్మోస్ట్ దే లుక్ సిమిలర్. సో అందుకు కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు చేయాల్సినటువంటి, నువ్వు కూడా కలియుగము ఆరంభమయ్యే ముందు నువ్వు తిరిగి వచ్చేయాలి, అయితే ఒక పని చేసేస్తారా? ఏమిటా పని? ఇంకా నేను బద్రికాశ్రమానికి నేను వెళ్ళలేదు, అక్కడ ఎంతో మంది ఋషుల దగ్గర వాళ్ళు నా సమయాన్ని వాళ్ళ దగ్గర కేటాయించడానికి నా దగ్గర సమయం లేదు, అందుకని నువ్వేం చేయాలి, యూ గో టు బద్రికాశ్రమ్, యూ మీట్ నరనారాయణ ఋషి అండ్ ఆల్ ద ఎగ్జాల్టెడ్ పరమహంస డివోటీస్, వాళ్ళందరినీ అక్కడ చూడు, చూసేసి వాళ్ళని దర్శనం చే, వాళ్ళను దర్శనం చేసుకో, వాళ్ళకి కూడా నేను ఏదైతే ఇప్పుడు ఈ ఉద్ధవ గీత ఏదైతే ఉందో కృష్ణుడు చాలా అద్భుతమైనటువంటి సూచనలన్నీ కూడా ఇస్తాడు. ఇవన్నీ ఎందుకోసము అని అంటే, అల్టిమేట్లీ ఈ మెసేజ్ ఇక్కడి నుంచి క్యారీ చేసి ఎక్కడ పోయి ఇవ్వాలి? ఆ యొక్క బద్రికాశ్రమంలో ఉన్నటువంటి నరనారాయణ ఋషులకి, అక్కడ ఉన్నటువంటి మిగతా ఋషులకి అందరికీ సాంగత్యం ఇవ్వడం కోసం కృష్ణుడు ఇవన్నీ కూడా చెప్తున్నాడు. కృష్ణుడు ఇక్కడ 2 పర్పసెస్ సర్వ్ చేస్తున్నాడు. ఒకటి ఏమిటంటే, ఉద్ధవుడికి ఉపదేశం చేయడం ద్వారా, ఉద్ధవుడు వచ్చి ఆయన జ్ఞాని, ఆయన బ్రహ్మం పరబ్రహ్మం గురించి భగవంతుడు అలాంటి గొప్పవాడు ఇలాంటి గొప్పవాడు అనేటువంటి ఐశ్వర్య జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, మాధుర్య భక్తిని ఇంకా ఆయన కలిగి లేదు. సో ఇంత ముందు శ్లోకం యొక్క భాష్యాల్లో వివరించడం జరిగింది. ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, ఒక పక్క ఏమిటంటే, ఆయన ఇప్పటికే బృందావనం వెళ్ళి వచ్చేసాడు, బృందావనకు పంపించాడు కదా కృష్ణుడు, దూతగా పంపించాడు, గోపికల యొక్క భక్తి అంటే ఏమిటనేది చూడు, నువ్వు ఏదో పెద్ద జ్ఞానిగా ఈ నాలెడ్జ్ తెలుసుకుంటే ఇదే అల్టిమేట్ అనుకుంటున్నావు, బట్ ఆ నాలెడ్జ్ యొక్క హైట్ ఏమిటంటే, నా పట్ల నేను దేవుడు, నేను భగవంతుడు అని తెలియకుండా నాతో రిలేషన్షిప్ పెట్టుకోవడం గోపికలు ఏదైతే కలిగి ఉన్నారో అది ఉత్తమమైనటువంటి భక్తి అని చూపించాడు. ఇప్పుడు కృష్ణుడు మళ్ళా ఏం చేస్తున్నాడు, దానికి సంబంధించినటువంటి మళ్ళా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. మళ్ళా ఆ ఉత్తమ భక్తికి నువ్వు ఎలా చేరుకోవాలి, ఆ గోపికలు ఎంత ఉన్నతమైనటువంటి భక్తి ప్రపత్తులను ఏదైతే పెంపొందించుకున్నారో దాన్ని నువ్వు ఎలా పెంపొందించుకోవాలో నేను చెప్తాననేసి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తూ, ఒక పక్క ఉద్ధవుణ్ణి ఆయన ఒక శుద్ధ భక్తుడి యొక్క స్థాయికి భగవంతుడు తీసుకొని వచ్చి తర్వాత ఇంకో పక్క ఈ యొక్క బద్రికాశ్రమ ఉన్నటువంటి ఋషులకు అందరికీ కూడా ఈయన వెళ్ళి వాళ్ళకందరికీ బోధించడము, వాళ్ళందరూ కూడా కృష్ణుడు యొక్క సాంగత్యం పొందలేక వాళ్ళందరూ కూడా విలపిస్తున్నారు, వాళ్ళకు ఒక పక్క సాంగత్యం ఇవ్వడము. ఈ రకంగా కృష్ణుడు ఏమిటంటే మల్టీ యాక్టర్. ఒక పనిలో ఆయన అవతారంలో హీస్ సాటిస్ఫైయింగ్ మల్టిపుల్ డివోటీస్. ఒక కార్యం చేయడం ద్వారా అది భగవంతుడు అంటే, ఒక కార్యం చేయడం ద్వారా ఆయన మొత్తం సృష్టిలో ఉన్నటువంటి సకల జీవుల్ని సంతృప్తి చేయగలుగుతాడు, అది గాడ్. మనం ఒక పని ఒక వ్యక్తి ఒక సేవ చేశామనుకోండి, ఆ వ్యక్తే మన పట్ల సంపూర్ణంగా ప్రసన్న చెందడు, ఎంతనా చెయ్యి వాడే ఇంకా వీడు తక్కువ చేశాడనే భావిస్తారు. బట్ భగవంతుడు అలా కాదు, ఆయన ఏదైనా ఒక్క యాక్టివిటీ చేశాడంటే మొత్తం, అందుకనే భగవంతుడు ఏది చేసినా కానీ ఇది లోక కళ్యాణం కోసం, ఇట్ ఈస్ ఫర్ ద ఆస్పిషియస్నెస్ ఆఫ్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. ఇది కేవలం మనిషి జాతికి మాత్రమే కాదు, మొత్తం అందరినీ, చెట్లు వృక్షాలు. అందుకనే వృందావనాన్ని మనం ఎందుకు ఇంతగా పొగుడుతాము, ఎందుకు వృందావనం అంటాం, ఎందుకు వృందావనం వెళ్ళి ఎందుకు సంవత్సరానికి 3 రోజులు అక్కడికి వెళ్ళాలి, మనం ఎందుకు అక్కడ గోవర్ధన పరికరమ చేయాలి, అది చేయాలి ఇది చేయాలి ఎందుకు? అల్టిమేట్ పర్పస్ ఏమిటంటే, ఇప్పుడు కృష్ణుడు యొక్క వంశంలో వస్తున్నటువంటి వ్యక్తులు అక్కడ ఉండొచ్చు, కృష్ణుడి దగ్గర 9 లక్షల ఆవులు ఉన్నాయి, ఆ 9 లక్షల ఆవులకి దాని బిడ్డలు అలా ఇప్పుడు అలా వరుసలో వస్తే అట్లా కృష్ణ సంబంధం పొందినటువంటి గోవుల యొక్క సాంగత్యం మనకి దొరుకుతుంది. అక్కడ వృక్షాలు కావచ్చు, ఒక పెద్ద వృక్షం ఉంటుంది, ఆ వృక్షం విత్తనం ఇస్తుంది, మళ్ళీ అది ఒక పెద్ద వృక్షం అవుతుంది, అట్లా ఆ వృక్షాల యొక్క సాంగత్యం, కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని పొందినటువంటి ఆ వృందావనంలో ఉన్నటువంటి వారి సాంగత్యం తీసుకోవడం ద్వారా మనకు భక్తి అనేటువంటిది కలగడం కోసం మనం ఏం చేస్తున్నాము, వృందావనానికి వెళ్తున్నాం, అక్కడ వెళ్ళి కృష్ణ లీలలు చర్చించుకోవడము, అక్కడ వృందావన ధూళి, వృందావన గాలి, వృందావన యమునా నీరు అన్నీ కూడా పవిత్రమైనటువంటిది. సో ఎసెన్స్ ఏమిటంటే, సమ్ ఆర్ అదర్ వీ హ్యావ్ టు డెవలప్ లవ్ ఫర్ కృష్ణ. కృష్ణుడితో ఏదో విధంగా సమౌ, ఇది న్యాచురల్గా ఉంది, న్యాచురల్గా ప్రతి ఒక్కరికి ఉంది, బట్ ఏమిటంటే కండిషన్డ్, డిఫరెంట్ లివింగ్ ఎంటిటీస్కి డిఫరెంట్ వేస్లో కండిషన్డ్ అయిపోయింది. అంత సో మెనీ మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి, నేను శరీరము, సో మెనీ దురవగాహనలు, దురభిప్రాయాలు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మనకి. ఆ కండిషనింగ్స్ అంతా మనము ఏం చేయాలంటే, ఆ కండిషనింగ్ అనేటువంటి లేయర్, ఆ పొరలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము ఎంత తీవ్రంగా పనిచేసి ఆ లేయర్స్ క్లియర్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు రియాలిటీ అనేది రివీల్ అవుతుంది. మనందరికీ కృష్ణ ప్రేమ ఉంది, ఇక్కడ ఎవరు కృష్ణ భక్తులు కాదు, లేకపోతే ఎవరికి కృష్ణ ప్రేమ లేదనేటువంటి కాన్సెప్ట్ లేదు, ప్రతి ఒక్కరికి కృష్ణ భక్తి ఉంది, ప్రతి ఒక్కరికి కృష్ణ ప్రేమ అనేటువంటిది ఉంది. అందుకనే ప్రభుపాద్ ఎక్కడ కానీ చూడండి, అవర్ డ్యూటీ ఈజ్ టు అవేకన్ కృష్ణ కాన్షియస్నెస్ అని చెప్తారు, అవేకన్ చేయడం, ఇది వెలికి తీయడం అంతే. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు గివ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సైడ్, ఎక్స్టర్నల్ ఫోర్స్ నుంచి ఏదో మనం కొత్తగా వేరే వాణ్ణి రుద్దాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఇది న్యాచురల్ గా ఉన్నటువంటి, జీవుడితో సహజంగా ఉన్నటువంటి ఎక్స్టింట్ ఇది, ఈ కృష్ణ ప్రేమ అనేటువంటిది. బట్ ఇదేమైపోయింది, డ్యూ టు అనాది కర్మ ఫలే, అనాది కాలంగా అనాది జన్మలు ఎత్తుకుంటూ మనము ఈ సంసారంలో అనేక రకాలైనటువంటి దేహాల్లో మనం ప్రయాణం చేస్తూ అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నాం, కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, ఆ జీవుడు పూర్తిగా కప్పబడిపోయినాడు. ఎంతగా కప్పబడిపోయినాడు అని అంటే, కృష్ణుడు అంటే ఎవరని తెలియకుండా ఉండేటువంటి స్థితికి దిగజారిపోయినాడు. ఒకప్పుడు మనకున్నటువంటి సంబంధం కృష్ణుడితో ఎలాంటి సంబంధం అంటే, భగవద్ధాములో కృష్ణుడే గతి, కృష్ణుడే జీవితం, కృష్ణుడే జీవం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళము, ఈ సంసారంలో అనాది కాలంగా మనం అనేక శరీరాలు మార్చుకుంటూ అనేక ఇంద్రియ భోగాలు అనుభవిస్తూ అన్ని రజోతమో గుణాల్లో కుట్టుమిట్లాడి చివరికి మానవ జన్మ వచ్చింది, కాబట్టి ఇప్పుడు మన ఎంతగా బద్ధమైపోయినామంటే, ఫస్ట్ మళ్ళీ ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేయాలి, కృష్ణుడు దేవుడు అది స్థాపించడానికే పెద్ద టైం అయిపోతాను. ఈ రోజుల్లో కృష్ణుడితో సంబంధాన్ని మీరు పెట్టుకోండి అని చెప్పడానికన్నా ఎక్కువ దేంట్లో కష్టపడాల్సి వస్తుందంటే, కలియుగంలో కృష్ణుడు అనే దేవుడు ఉన్నాడనే స్థాపించడంలో చాలా కష్టమైపోతాను. దానికి వానికి ఎన్ని రకాలుగా వాళ్ళని ఒప్పించాలా, ఆ సైంటిస్ట్ గురించి చెప్పాలా, ఈ సైంటిస్ట్ గురించి చెప్పాలా, వాళ్ళంతా ఫేక్ థియరీస్, ఇది శాస్త్రము, ఇది ప్రమాణము, భగవద్గీత యాక్సెప్ట్ చేయాలా, దాన్ని చెప్పించడంకే ముఖాలు బాగా అయిపోతుంది. అది ఒకసారి యాక్సెప్ట్ చేసేస్తాడంటే ఇంకా ఈజీ. కృష్ణుడు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అండ్ ఆయనే గాడ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ లేకుండా ఉంది ఇప్పుడు సివిలైజేషన్, ఆ బేసిక్ ఫౌండేషన్ లేకుండా ఉంది. అందుకని ఏమిటంటే ప్రభుపాద మెర్సీ అనేటువంటిది ఈ యొక్క కలియుగంలో ఈ ప్రభుపాద కృప వల్ల అట్లాంటి ఫౌండేషన్ లెస్ సొసైటీ, ఒక ఆధారమే లేకుండా ఉన్నటువంటి ఒక సమాజాన్ని కూడా ప్రభుపాద ఏం చేస్తారు, ఒక ఒక పైకి తీసుకొని వచ్చి మానవ జీవితం అంటే ఇది, భగవంతుడు అంటే ఇది, మన మానవ జీవితం యొక్క లక్ష్యం ఇది, నూనం ప్రమత్త కురితే వికర్మ కాదు, భగవంతుని ఏదో విధంగా ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాన్ని మీరు డెవలప్ చేసుకోండి అని ప్రభుపాద వారు చెప్తున్నారు. యు డూ ఎనీథింగ్, ప్రభుపాద వారు ఎంత మెర్సిఫుల్గా చెప్తున్నారంటే మనం దాన్ని మిస్యూజ్ చేయడానికి, ఒక క్లాస్లో ప్రభుపాద చెప్తున్నారు, ఈవెన్ ఇఫ్ యు ఆర్ డ్రింకర్, యూ కెన్ డ్రింక్ ఆల్కహాల్ అండ్ ఇఫ్ యూ ఫీల్ ద టేస్ట్ అండ్ ఇఫ్ యూ థింక్ ద టేస్ట్ ఈస్ కృష్ణ, యు ఆర్ కృష్ణ కాన్షియస్ అన్నారు. నువ్వు అంత తాగే ఉంటావు నీ జీవితం, నీళ్ళు కూడా తాగవు అంటే సరే తాగు, ఆ తాగినప్పుడన్నా ఈ రుచి కృష్ణుడు అని అనుకుంటే అట్లీస్ట్ దట్ వే యూ గెట్ సమ్ సుకృతి, కొద్ది సుకృతి వస్తుంది, కృష్ణుడి పట్ల నీకే లవ్ వస్తుంది అనేసి. బట్ దాని అర్థం తాగాలి అని కాదు. బట్ ప్రభుపాద ఇస్ ఎంకరేజింగ్, ఎలాంటి దిగజారిన వాడైనా ఆయన ఏం చేస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్లీజ్ టేక్ టు దిస్, హానర్ కృష్ణ ప్రసాదం, రీడ్ భగవద్గీత. ఇది చేయలేకపోయినా ప్రభుపాద ఇస్కాన్లో కూడా ఒకటే చేయాలి, కూర్చొని జపమే చేస్తా ఉండండి, ఏం పెట్టలేదు. సో ఈ జీవుడికి కావాల్సినటువంటి రీతిలో ప్రభుపాద ఏం చేశారు, అనేక విషయాలు ఇచ్చారు. మృదం కొడతావా కొట్టు, హార్మోనియం వాయిస్తావా వాయిచ్చు, పాడతావా పాడు, ఉపన్యాసాలు ఇస్తావా ఈ, పుస్తక వితరణ చేస్తావా చెయ్యి, డొనేషన్ కలెక్ట్ చేస్తావా చెయ్యి, అలంకారం చేస్తావా చెయ్యి, పుస్తకం చదువుతావా చదువు, ఏదో ఒకటి ఏదో విధంగా గెట్ కనెక్టెడ్ టు కృష్ణ. దట్ ఈస్ ద ఎసెన్స్, ఆల్వేస్ రిమెంబర్ టు కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. ఏదో విధంగా యూ యూజ్ యువర్ స్కిల్ ఇన్ సర్వింగ్ కృష్ణ, దట్ వే యూ డెవలప్ లవ్ ఫర్ కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి, శ్రీల ప్రభుపాదికి గౌర ప్రేమానంద్.